శ్వాసన ప్రాణాయామ ధ్యానాల గురించి తెలుసుకుందాం మనం. ధ్యానము అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ధ్యానము అనేది ఒక టెక్నిక్, అది ఒక పని చేయటానికి ఒక ఉపకరణము, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ధ్యానం చేసేది కాదు, ధ్యానం అనేది మనం ఏం చెయ్యం అంటే ఉపకరణం చేసినప్పుడు వంట ఏదో చేస్తున్నాం, గరిట ఉపయోగించుకుంటాం. గరిటకి సంబంధం ఏం లే, వంటకి గరిటకి సంబంధం ఉందా? నీ ఇష్టం. అది లేకుండా కూడా నువ్వు తిప్పేయచ్చు దమ్ముంటే, అది వేరే విషయం. గరిట బదులు ఇంకో పుల్ల పెట్టుకోవచ్చు, తిప్పుకోవచ్చు. చెప్పింది అర్థమవుతుంది కదా. ఇంకేత ధ్యానము అనేది ఒక గరిట లాంటిది అంతే. నువ్వు ఉపయోగించుకోవటం ఎలాగా అన్నది నీ చేతిలో ఉంది. ఒక చెంచా ఉంది, బ్రాండీ కూడా తీసుకోవచ్చు మన నోట్లో చెంచాలతో, విస్కీ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో పచ్చళ్ళు అవి చేసుకోవటానికి వేస్తాం, తీర్థవటానికి చెంచా వాడతాం. చెంచా 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 అంటే అర్థమైంది కదా, దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ధ్యానం అలాంటి చెంచా, అది అర్థం చేసుకోండి. ఇక్కడ ధ్యానంలో స్పష్టంగా చెప్పుకుంటే దానిలో ఏం లేదు. ధ్యానము నువ్వు ఎలా ఉపయోగించావు దాని మీద ఉంది, తేడా అర్థమైందా? కానీ చేత్తో చేయటం లేదు కనుక నీకు అలా అనిపిస్తుందంటే అది నీకు అంత స్పష్టంగా అర్థం అవ్వకపోతే, మనం ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఉన్నాం, కుర్చీలో ఎక్కడో కూర్చొని ఉన్నాము, మనమే వెళ్ళి మంచినీళ్ళు వెళ్ళి తీసుకుని తెచ్చుకుని తాకుని మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు. దాహం వేసింది, కుర్చీలో కూర్చొని ఉన్నాం, అక్కడ మంచినీళ్ళు పెట్టిన కుండ ఉంది, నువ్వు లేచి వెళ్ళి తీసుకుని నీళ్లు దాన్ని మళ్ళీ నీళ్లు తాగేసి అక్కడ పెట్టేసి కుండ మీద మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంటావు. లేదు, ఇంకొకరిని అడగొచ్చు, నాకు దాహం వేస్తుంది, నువ్వు మంచి నీళ్ళు కావాలి. అప్పుడు జరిగే పని అదే, నీళ్లు కావాలి నీకు, కానీ నీ చేతులు కళ్ళు చేయటల్లే, ఇంకోటి చేస్తాడు. ధ్యానం అలాంటిది. ధ్యానం అంటే అర్థమైంది కదా. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు తప్పు ఎక్కడ చేస్తున్నారు అంటే, మీరు ధ్యానమే ముఖ్యం అనుకుంటారు. ధ్యానం ముఖ్యం కాదు. ధ్యానము ఒక గ్లాస్ లాంటిదో, చెంచా లాంటిదో, దేనో నువ్వు దేనికి ఉపయోగించుకుంటే దానికి, అర్థమైందా? అంచేత ధ్యానం అనేది ఒక మానసిక ఉపకరణము. అర్థమవుతుంది కదా. మరేం చేయాలి ధ్యానంలో? నీకేం కావాలో దాని గురించి తెలుసుకునే ఒక ఉపకరణము. మళ్ళీ చెప్పింది అర్థమైందా? మళ్ళీ చెప్తోంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అర్థమైపోతే మీరు ధ్యానం ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఎక్కడో దేవుడి దగ్గర కూర్చొని చేసేది ధ్యానం కాదు, ఎక్కడైనా ధ్యానం చేయచ్చు. అది ఒక చెంచా లాంటిది, ఒక గ్లాస్ లాంటిది. ధ్యానం మీద నువ్వు దేన్ని ఉపయోగించుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్. ధ్యానం ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ చెప్పింది అర్థమవుతుందా? మనస్సుతో చేస్తున్నాం కనుక కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. నేను చెప్తాను, చెప్తే చెప్తే అర్థమైపోయింది మీకు. నీళ్లు నువ్వైనా తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళని అడిగి నీళ్లు తెచ్చుకోవచ్చు. కానీ రెండిట్లోనూ నీకు కావాల్సింది ఏంటి? గ్లాసా మంచినీళ్ళా? మంచినీళ్ళు ముఖ్యం, గ్లాస్ కాదు. అలాగే ధ్యానము ముఖ్యం కాదు. ధ్యానం దేని కొరకు చేస్తున్నావో అది ఇంపార్టెంట్. అందుకే ధ్యానం దేని గురించి చేస్తున్నావని అడుగుతాం. ధ్యానం అడుగు, ధ్యానం ఒక ఉపకరణం. ఏంటమ్మా? ఏదో ప్రశ్న అడుగుతున్నారు, నా వరకు రాలే. అడిగారు ఏదైనా ప్రశ్న? అడిగారు ఏంటండి? ఏదో మాట విన్నట్టండి. అర్థమైంది కదా మా అందరికీ? అడగదలుచుకుంటే అడగండి, అంతే తప్ప గాబరా పడకండి. తర్వాత నేను చెప్పాలన్నా మీకు దొరకండి. నేను రేపు వెళ్ళిపోతాను కదా, అంతేత ఏది అడగదలుచుకున్నా ఇవాళ అడగటే. అది కూడా 5 నిమిషాలు తక్కువ, 8కి నేను బయలుదేరుతాను బయటికి. నేను గడియారం చూసుకుంటున్నా, అందుకే మొదలెట్టేసా ఇప్పుడే. మళ్ళా రేపు ఉన్నాయి మా 2 క్లాసులు. ధ్యానము, ఆసన ప్రాణాయామాలు మీకు స్పష్టంగా అర్థమైపోయింది. ఒక ప్రాణాయామం నేను చెప్పాను, నాకు గుర్తుంది. రెండోది నేను చెప్పటం లేదు, చెప్పను. అది వేరే నేను చెప్పేది కానీ మీరు ఎవరినైనా అడిగి నేర్చుకోవచ్చు వాటిని. నేను చెప్పిన ప్రాణాయామం ఏం చెప్పాను, మీరు ఎప్పుడు గాలి ఎలా పీల్చుకుంటున్నారో లోతుగా పీల్చండి, లోతుగా వదిలేయండి. అది అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా, అది నిరంతర ప్రాణాయామం. అందులో చాలా ముఖ్యం ఏంటి అంటే వదిలేయడం. ఎంత పీల్చుకుంటావో ఓకే. లోపల వెళ్ళిపోవాలి, అది నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. దీంతో డయాబెటీస్, లివర్, స్ప్లీన్, డైజెషన్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. మీకు లోపల వెళ్ళిపోతుంది కదా, అందువల్ల న్యాచురల్లీ ఒక మసాజ్ చేసినట్టు అవుతుంది. చాలా గొప్పదైనటువంటి లాభం కనుక చెప్తున్నాను. అంటే ఇది నువ్వు ప్రాణాయామం అనుకోవచ్చు, లేకపోతే మామూలుగా మీరు అలవాటు పడేటటువంటి పని రెస్పిరేషన్, అంటే ఊపిరి పీల్చుకునే టెక్నిక్, దానికి అలవాటైపోండి. వదలటాన్ని ట్రై చేయండి, పోయండి, వదిలేయండి, 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 వదిలేయండి. అది అలవాటు చేసుకోండి. అలానే ఇలా అంటూ ఉండకండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏంటి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు అండి. ఎంత చేయగలిగితే అంత. కానీ వదలటం చాలా ఎక్కువ అవ్వాలి అన్నది ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడు ఎప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా ప్రాణాయామం, అది చాలు చాలా విషయాలు. ఇంకా మిగతాది చెప్పేది మీ క్లాసులో చెప్పేది చెప్తారు. ఆసనాల గురించి పద్మాసనం బాగా అలవాటు అవ్వండి అని చెప్పాను నేను. అన్ని ఆసనాలు ఉన్నాయి కానీ పద్మాసనం మీ ధ్యానానికి వెళ్ళడానికి చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన. ధ్యానం, ఆసనం క్లియర్? మరి ఎవరైనా ఏం చేస్తున్నప్పుడు ప్రయత్నం చేస్తున్నారా పద్మాసనం వేయటానికి? సాధ్యమైనంత వరకు ఉపయోగించడం సాధ్యమే, కానీ ఎక్కడైనా తిమ్మురుగా ఉంది, నొప్పిగా ఉందంటే ఏం చేయాలి? తప్పు కదా, మళ్ళీ వదిలేయండి. మళ్ళా కాస్త సెట్టాక మళ్ళా తీసుకోండి. ఇక్కడ ఎవరైనా కూర్చున్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, నాకు కనిపించదు మీరు. వెరీ గుడ్, చేసుకోండి, ట్రై చేసుకోండి. నేను ముందే చెప్పానమ్మా, ఒక రోజులో రాదమ్మా అది. కానీ నేను చెప్తూ ఉంటాను, ఏదో మాటలు చెప్తూ ఉంటాను. ఏం చేసినా మీరు దానికి ప్రయత్నం చేయాలి. మీలో చాలా మందికి రేపు సాయంత్రం లోపల వచ్చేస్తుంది, ఎందుకంటే మీకు చాలా మంది చేయగలరు. కానీ నేను చెప్పాను కదా, కాళ్ళు జామ్ అయిపోయినటువంటి స్తంభాలు కూడా పద్మాసనం వేయగలరు ఇష్టం ఉంటే. కానీ ఎప్పుడు నేను ఒక కండిషన్ చెప్పాను, నేను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీ శరీరం యొక్క నొప్పులు బట్టి చూసుకోండి. నొప్పి ఎక్కువగా ఉంది అయినా లాగుతాము అంటే అది ఖచ్చితంగా తప్పే అది. కానీ ప్రయత్నం పోతే ఎప్పటికీ రాదు. ఇంకా ప్రయత్నం చేయటమే, కొంచెం చేస్తూ ఉంటే 5-6 రోజుల్లో ఈజీగా వచ్చేస్తుంది. పద్మాసనం చాలా ముఖ్యం. ప్రాణాయామం చెప్పాను కదా, కడుపు లోపలికి వెళ్ళాలి, ట్రై చేయండి. గాలి పీల్చటం ముఖ్యం కాదమ్మా. ఇప్పుడైనా పీల్చుకోవటానికి అక్కడి నుంచి వదలటం మొదలైతేనే అద్భుతమైనటువంటి శిష్యులు ఇలాంటివి అన్నీ, కిడ్నీస్కి ఉన్నవి, డయాబెటీస్ అన్నీ ఒక రోజులో కరెక్ట్ అవ్వమ్మా. ఒక రోజులో అవ్వవు, 5-6 నెలలు కరెక్ట్ అయ్యేలా చేసుకుంటూ ఉంటే సెట్ అయిపోతుంది. అంటే ఇందులో మీకు చెప్పిన ముఖ్యం అర్థమైందా, గాలి అని పీల్చుకోవటం ముఖ్యం కాదు, రానివ్వండి మామూలుగా, దాని గురించి ఆలోచించకండి. ముఖ్యం ఏంటి, మీలోకి ఎక్కువ గంటపడిన ఎక్కువ వెన్ను తీసు కూడా నాటి తగ్గిపోతుంది, అంతవరకు వెళ్ళిపోతుంది. ఒక రోజు కావాలమ్మా ఉన్నారు కదా చెప్పడానికి, స్వామీజీ ఉన్నారు మీకు అలవాటు, కానీ సీరియస్గా చేస్తే వదలటం అర్థమైందా ఏం చెప్పాను, మీ శాఖలో నిరంతరం మీకు తెలియాల్సింది ఏంటంటే వదలటం. ఎంత ఫీల్ ఇస్తా ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఇచ్చిన పదాలు కానీ పూర్తిగా తీసుకోగలిగితే మంచిది. అంత కంటిన్యూస్గా పద్మాసనం చెప్పాను కదా, ప్రయత్నించండి. ఇది రెండు ఆసన ప్రాణాయామాలకి, ఇది రెండు చెప్పానంటే అవి రెండైనా ఇంకా చాలా ఉన్నాయని నేర్చుకోండి. మిగతా ధ్యానం గురించి చెప్పటంలో గరిట గురించి చెప్తున్నాను, అందుకు ఇదంతా చెప్పేది. ఇంతకీ మన గరిట ఏంటి, గురువుగారే మీ గరిట. ఆయన అంటే ఏంటి, దానిలోంచి జ్ఞానాన్ని పట్టుకుంటారు. అర్థమైందా, గరిట దేంతో వాదిస్తే, దేని గురించి వాదిస్తున్నారు, పరమ పూజ్య గురుదేవుడి యొక్క రూపాన్ని, నీ గురువాన్ని, నీ దేవతని. అవి రూపమే, అందులో ఏం లేదు, దేవత యొక్క రూపంలో ఉందా, దేవత యొక్క శక్తిలో ఉందా, కానీ దేవత కావాలి కదా, ఆ దేవత ఒక రూపం ధ్యానం. అర్థమైందా, కానీ ధ్యానం నువ్వు ఎవరి గురించి చేస్తున్నావో వాళ్ళ రూపాన్ని పట్టుకోకండి, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ జ్ఞానాన్ని పట్టుకోండి. అప్పుడు ఈ మూర్తి ఉందే ఆ దేవతల రూపం, అదేమైంది, గరిట అయింది. దేనికి గరిట, వాళ్ళ జ్ఞానానికి, మీ మనస్సులో. ఇప్పుడు అర్థమైంది ఏం చెప్పాను, ధ్యానం అంటే ఏం చేయాలో అర్థమవుతే మీరు ఈజీగా చేసేసుకోగలరు, లేకపోతే అది పట్టు కూర్చుంటారు అంతేదా, దాన్ని పట్టు కూర్చుంటే ఏమీ అవ్వదు, ఏమీ అవ్వదు, బొమ్మ అంతే అది. అందుకే వినాయకుడికి వాళ్ళకి పూజలు అయ్యాక 9 రోజులు ఓహోహోహో అంటావు, తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ తీసేస్తున్నారో అని నీళ్లలో పోసేస్తున్నాం, అవునా కదా. అంటే మీకు అర్థమైంది అసలు తప్ప ఏం జరిగిందో, ఆ మట్టి రూపంలో కానీ ఏదో పెట్టారు కదా, చిన్నదో పెద్దదో, అందులో ఏం లేదు, వినాయకుడి యొక్క జ్ఞానంలో ఉంది, అది పట్టుకుంటున్నారు మీరు. అది పట్టుకున్నాక అది ఎందుకు, ఆ మట్టి అక్కర్లే విసిరే. ఇప్పుడు అర్థమైందా గరిట అంటే ఏంటో ధ్యానానికి, నేను స్పష్టంగా చెప్పగలిగానో లేదో నీకు అర్థమైపోతే అంతే. అందుకని మనం ఎప్పుడు నవరాత్రుల్లో అంతా చేస్తాం, కళికాదేవికి వాళ్ళకి కలకత్తాలో అక్కడ చాలా బాగా చేస్తారు. అంత అయ్యాక ఏం చేస్తారు, ఆ మూర్తిని తీసుకెళ్లి నీళ్లలో పోస్తారు. కానీ జ్ఞానం ఉందే అది నీ బుర్రతో తీసుకుపోతారు. ఇప్పుడు అర్థమైందా ధ్యానం ఎందుకు చేస్తున్నాము, ఓ గాయత్రిని కానీ ఓ గురువుగా రూపాన్ని కానీ పట్టుకుంటే ఆ శరీరంలో ఏమీ లేదు, మన శరీరం ఎలాంటిదో సత్యసాయి షెడ్డి సాయి మా గురువు గారి పరమ పూజ గురుదేవుల శరీరం అన్ని మీలాంటి శరీరాలే, మనలాంటి బాధలు కూడా వాళ్ళకి ఉన్నాయి, అంతవరకు అర్థమైంది కదా. కానీ వాళ్ళ శరీరం కాదు మనం పట్టుకుంటుంది, అంతేత వాళ్ళ శరీరం ఎలా ఉంది, చిన్నవాడా పెద్దవాడా, అందంగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నాడా, అక్కడ పెట్టున్నాడా ఇక్కడ కూర్చున్నాడా, ఫోటోలు అవంతా మనకెందుకురా, కావాలి గరిట కావాలి కదా, అది కావాలి, ఆ మూర్తి కావాలి మనకి. కానీ ఆ మూర్తిని చూస్తే నీకు ఏమీ రాదు, కానీ ఆ మూర్తి చెప్తున్న చూస్తే నీకు తేడా అర్థమైపోతుంది. లక్షదేవ్ ఫోటో చూసి నాకు తెలిసి ఇంతవరకు ఎవడు నాకు జ్ఞానం కావాలి అని అడిగి ఉంటాడు, లక్షదేవుని ఏమడుగుతాడురా. అంతేత లక్ష్మి ఫోటో ఎందుకు, ఫోటోలో ఏం లేదు, దేనిలో ఉంది, ధ్యానం ధనము ఇవ్వగలిగేటటువంటి శక్తిలో ఉంది, అది పట్టుకోండి. అందుకు ధ్యానం గురించి చెప్తున్నాను, కానీ ఆధారం అదేగా, నీళ్లు కావాలంటే చెత్త తీసుకురాడు రావడైనా, గ్లాస్ ఉండే కానీ తేలేము, అందుకు ఆ విగ్రహం కానీ ఆ ఫోటో కానీ అందుకు ఉపయోగపడుతుంది. నీకు ఇప్పుడే చెప్పే కదా, ధ్యానం కావాలి అనుకున్నప్పుడు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకో, ఫోటో పెట్టుకో. ఎవరు ఫోటో పెట్టుకుంటావు ధ్యానం కావాలంటే? కళికాదేవికి. కళికి ఖాళీ బాగుంటుంది కదా చదువుకి. తప్పు చెప్పిస్తానా? మళ్ళీ జాగ్రత్తగా నాకు వినలేదు, మళ్ళీ అడుగుతాను. ధ్యానం కావాలి అంటే భైరవిని పట్టుకుందామా? భైరవి, భైరవి ఫోటో ఏంటో తెలియదు మీకు, కాదు కదా? నన్ను పేరు చెప్పలేక ఆపిస్తాను, కానీ ఏం చెప్పదలుచుకున్నా అన్ని తప్పే. ఏది కరెక్ట్? సరస్వతి. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ సరస్వతి తెచ్చుకున్నంత మాత్రాన నీకు జ్ఞానం వస్తుందా? మీరు ఉపయోగించుకుంటే జ్ఞానం వస్తుంది. అంతటి ఈ ఫోటో ఏమైంది? గరిటె అయింది, మూర్తి అయింది. ఇప్పుడు అర్థమైందా? అంచేత మీరు ధ్యానం చేస్తున్నప్పుడు దయచేసి మూర్తిని గురించి ఆలోచించకండి. మూర్తి ఆధారం. దేని గురించి ఆలోచించాలో ఓదో కనిపిస్తే ఇక సరస్వతి గురించి బుర్ర రాదు, ఇంకోటి ఏదో వస్తుంది. మీకు అలవాటైంది ఏది ఆలోచిస్తే ఏది దొరుకుతుందో. వెరీ క్లియర్. ఇంకా ధ్యానం గురించి చెప్పింది అర్థమైపోయిందా? ఇంకా ప్రశ్నలు ఏమైనా అడగాలి? ఇంకా ముందుకెళ్ళాలమ్మా. ఆసన, ప్రాణాయామ, ధ్యానాలు చెప్పేశాను. ఎలా చేసుకోవాలో అర్థమైపోయింది. క్లియర్? కట్ చేసుకోవాలి, ఆసనాలు చేసుకోవాలి, ప్రాణాయామాలు చేసుకోవాలి, ధ్యానం. దేని మీద కావాలంటే ధ్యానం మీద, మీ ఇష్టం. కానీ ఏది తెలుసుకోవాలన్నా ఒక పని స్పష్టంగా చెప్పాలి అంటే మీకు బుద్ధి ఉండాలి ముందు. బుద్ధి లేకపోతే నువ్వు అడిగేదేదో తప్పైపోతుంది. కరెక్ట్ బుద్ధి లేకపోతే, మనం అడిగే దాంట్లో కరెక్ట్గా అడగకపోతే, కుంభకర్ణుడు నిర్దయ అడుగుతున్నాడు. నిర్దయ నాకు కొట్టేయాలి అందరు, నేను అసలు దయ ఉండకూడదు నా దగ్గర అని ఆ శక్తి వచ్చాక ఏం అడగబోయాడు అంటే నిర్దయ అడుగుదాం అనుకున్నాడు. కానీ ఏం అడిగాడు? ఏం అడిగితే అది అవుతుంది. మన అదృష్టం. వాళ్ళ నిజంగా నిర్దయం ఉంటే ఏమైపోయి ఉండేదో, అది ఒక ఇంతకు మంచిదేలే. కానీ మనకి బుద్ధి కరెక్ట్గా తెలుసుకోవాలి. అడిగే ముందు కరెక్ట్ బుద్ధి ఉండాలి. అందుకని పరమ పూజ్య గురుదేవులు ఏమంటున్నారు? మీకు అడగాల్సింది తెలియదు. మనకి తెలియదు ఇంకా కరెక్ట్గా ఏం అడగాలో మనకు తెలియదు. ఎందుకో తెలుసా? అర్జునుడు లాంటి శివుడు వాళ్ళ దగ్గర అస్త్రాలు అవి అన్నీ చుట్టుకుని ఉంటుంటే వాడు ఇంద్రుల దగ్గరికి అక్కడికి వెళ్ళి అనేక అనేక శక్తులు తెచ్చుకున్నవాడు. ఊర్వశిని చూసి అదే ఆవిడ దగ్గరకు వస్తే తల్లి అడగలిగాడు. ఎంత గొప్పవాడు ఊహించుకోవాడు. ఆవిడే అడుగుతోంది, అదంతా మా ఇంటి దేవాలయంలో అంతేను, తెలుసు కదా. కానీ అక్కడ కూడా అర్జునుడి నుంచి ఉన్నాడు ఇంద్రియ కంట్రోల్లో. కాదండి, నువ్వు నా అమ్మవి అంతే అండి. శాపం ఇచ్చింది ఆవిడ, కోపం వచ్చి. కానీ తమాషా ఏం జరిగింది? ఆ శాపం వాడికి చాలా మంచి అయిపోయింది, అది వేరే విషయం. మన జీవితంలో కూడా అంతేనమ్మా. మీరు అనుకుంటారు ఇదేదో సుఖంగా జరగలేదు, తప్పు జరిగిపోయింది, ఏదో దుఃఖాలు వచ్చేసింది మీరు అనుకుంటున్నారు. కానీ అర్జునుడు లాంటి వాడికి శాపాలు వచ్చింది, అదేమైంది? లాభం అయింది కదా. మీ కష్టాలు అదే అవుతాయమ్మా. అదే ఎప్పుడు గుర్తుంచుకోండి. అప్పుడు ఈ దెబ్బలాంటి వాళ్ళ ఫ్యాక్ట్ అది. తర్వాత మీకు అర్థమవుతుంది, అహో ఆ కష్టం రావటమే మంచిది. అందుకని కష్టాలు కాదు అడగాల్సింది, నువ్వు కావాలి అని అడగాలి. అందుకే కుంతిదేవి అడిగిందో తెలుసా భాగవతంలో? మా కష్టాలు అయింది ఆయన అంది. కథ తెలుసో తెలియదా? ఈ కథలంతా మీకే తెలియాలి. మరి అది కూడా భారతదేశం మర్చిపోయామంటే నేర్చుకోవాలిగా. భాగవతంలో కుంతిదేవుడు అడుగుతాడు అప్పుడు కృష్ణుడిని, ఏదో అడిగితే ఇంకేం వద్దయ్యా బాబు, చాలు నాకు, కష్టాలు ఇచ్చే నాకు. ఎందుకు? తెలుసు మీకు. మనమేంటే అసలు కష్టాలే రావద్దు అని అడుగుతాడు. సో మనకి అసలు ఏం అడగాలో కూడా తెలియదు. ఆ బుద్ధి కరెక్ట్ అవ్వలేదు కనుక ముందు మీరు ఏదైనా నేర్చుకుని ఏదేదో ధ్యానం చేయాలి అనుకుంటే
మొట్టమొదట బుద్ధి కరెక్ట్ గా ఉంటే కదా అడగలవు, ఏం అడగాలో. లేకపోతే నిర్దయ అడగబోయి నిద్ర అడుగుతావు, పోనీ అందరూ అది అడిగేస్తే ఎంత బాగుంటుందో. మీరెంత ఆలోచించండి, మన వాళ్ళందరం 6 నెలలు మానవులందరూ నిద్రపోతారు, ఒకే రోజు లేచి తింటారు, ఎంత హాయిగా. మరేదో అది జరగదుగా, ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు. చెప్పింది అర్థమైందా? బుద్ధి కరెక్ట్ చేసుకోండి. మనకి తెలియదు బుద్ధి ఏంటో. అందుకు గాయత్రి ముఖ్యమైనది. అది మీరు చేసుకోకుండా ఇంకేం చేసినా నువ్వు ఎప్పుడు కరెక్ట్ చేసుకోలేవని అర్థమైపోయింది కదా. ఇంతవరకు అర్థమైంది అందరికీ. మరి బుద్ధి పురుషులకే బుద్ధి కావాలా, స్త్రీలకు కూడా కావాలా? బుద్ధి అయ్యా చెట్టు గాయత్రి ఎవరికి కావాలి? ఇందరికి. లేదు ఎవరో వచ్చి అడుగుతారు, వాడి బుద్ధి ఏంటో అర్థమైపోయింది కదా. మరి ఇంక వాళ్ళతో మనమే మాట్లాడతాం కదా, వాడి బుద్ధి అక్కడే అర్థమైపోయింది కదా. ఇంక వాడి బుద్ధి ఎప్పుడు రాదు ఇంకా జీవితంలో. కరెక్ట్ చేసుకోండి. మీరు ఆ తప్పు చేయకండి అని చెప్తున్నా మన వాళ్ళకి. స్త్రీలైనా పురుషులైనా అందరూ బుద్ధి కావాలి. బుద్ధి కావాలంటే ఎవరిని పట్టుకోవాలి? సూర్యుడిని పట్టుకోవాలి. సవిత అంతే కదా. గాయత్రి చేయకూడదు అనే వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పాలి, వాళ్ళ కళ్ళన్నీ తీసేయాలి. కళ్ళు సూర్యుడు కనిపించకూడదు కదా. నువ్వు అడిగిన అడగకపోయినా సూర్యుడు వస్తాడు, నువ్వు చూడకపోవడం నీ తప్ప, దానికి మనం ఏం చేస్తాం అంటే. స్త్రీల గురించి ఎందుకు ఇది అడుగుతున్నాను అంటే, ఇంకా ఎవడైనా చెప్తే మీరు ఏదైనా అంటే నేను చెప్పగలిగేదే, నేను చెప్పింది మీ ఇష్టం. కానీ అసలు బుద్ధి ఉండాలి అంటే ఎవరిని పట్టుకోవాలి? సూర్యుడిని పట్టుకోవాలి. సూర్యుడు ఎవరు చూడొచ్చు? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు అనిపిస్తుంది. ఓ అద్భుతమైనటువంటి దేవత ఆయన. మిగతా దేవతలందరినీ చూడాలి అంటే నువ్వు పెద్ద పెద్ద సంవత్సరాలు సాధనలు చేస్తే తప్ప ఆ దేవత అంత ఈజీగా కనిపించదు. కానీ గాయత్రి మంత్ర సాధన చేస్తే అసలు ముందే రెడీగా ఉన్నాడు వాడు చూడటానికి. నీకు అడగటం చేత కావటం లేదంటే అదే బుద్ధి లేదంటాం. ఎదగకుండా సూర్యుడు ఉంది, ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. సత్రాదిత్య వాళ్ళకి 20 కోట్ల పుట్లు బంగారం ఇచ్చేది తెలుసు కదా. అది ఎవరి దగ్గర ఉండాలి? వాళ్ళ దగ్గర ఉంటే ఏం లాభం? అది ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గర ఉండాలో అక్కడికే వెళ్ళింది. బుద్ధి గురించి చెప్తున్నానమ్మా, కథల గురించి చెప్పటండి. అంచేత మీరు మొట్టమొదట నేర్చుకోవాల్సింది ధ్యానం దేని మీద ఉండాలి? గాయత్రి మీద లేకుండా నువ్వు ఇంకా ఏది చేసినా నిద్ర వస్తుంది, నువ్వు అడిగింది రాదు. అది మంచిదే అంటే ఓకే. అంచేత ఇంకా ఆ ప్రశ్న స్పష్టంగా అర్థమైపోయింది కదా. ఇంకా గాయత్రి చేసుకోవాలి మనం. ఎలా చేయాలి గాయత్రిని? ఓం భూర్భువస్వ సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత అని ఉంది అక్కడ. గాయత్రి మంత్రంలో ఏ గాయత్రి నువ్వు చెప్పుకున్నా 3 మాటలు ఖచ్చితంగా కనిపిస్తాయి. విద్మహే ధీమహి ప్రచోదయాత్. ఈ 3 మాటలు మీరు చూడండి. ఉదాహరణకి వినాయకుడు గాయత్రి చెప్పండి గట్టిగా ఒకసారి. తెలిసింది ఏంటో మంత్రం తెలిస్తే చెప్పండి, నాకు గుర్తు లేదు. 3 వచ్చాయా? విష్ణు గాయత్రి చేయండి. ఇంకో దేవుడు మంత్రం మీద నచ్చింది చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఏం చెప్పాను? గాయత్రి చెయ్యాలి అనుకుంటే 3 మాటలు గ్యారంటీగా వస్తాయి. విద్మహే ధీమహి ప్రచోదయాత్. అది మీరు పట్టుకోండి. కానీ సూర్యుడి యొక్క గాయత్రి మంత్రం మనం చూస్తున్నామే, అక్కడ ఎందుకు విద్మహే లేదు? ఉందా విద్మహే? మిగతా 2 ఉన్నాయి, ధీమహే ప్రచోదయాత్ ఉన్నాయి. విద్మహే లేదు. ఇందువల్ల ఇందువల్ల అంటే మిగతా దేవతలను నువ్వు తెలుసుకోవాలి అంటే ఏ దేవతనైనా నువ్వు తెలుసుకోవాలి గాయత్రి మంత్రం ఉపయోగించి, వాళ్ళ గాయత్రి మంత్రం తెలుసుకోవాలి అంటే 3 కావాలి కదా. విద్మహే ధీమహి అక్కడే చదివేయాలి. మళ్ళీ జాగ్రత్తగా మీరు వినండి, మాట వింటే మీరే చెప్పగలరని నా నమ్మకం. అందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేనెందుకు మీరు చెప్పటం అని. మిగతా దేవతలందరికీ విద్మహే ధీమహే ప్రచోదయాత్. ఇది అర్థమైంది కదా, వెరీ క్లియర్ గా అర్థమైంది కదా. కానీ మళ్ళా సూర్యుడు గాయత్రి గురించి చెప్పాలి అంటే మళ్ళా వస్తుంది అక్కడ విద్మహే ధీమహే ప్రచోదయాత్. సూర్యుడు మంత్రం తెలుసు కదా అక్కడ మళ్ళా. కానీ సవితలే రాదు, సవిత అనే మాట వాడినప్పుడు విద్మహే లేదు వాడం, లేదు అక్కడ అసలు మంత్రంలో. కారణం ఏంటి చెప్పగలరా? నలబట్టి నేను చెప్తే ఇన్ని గంట ఇప్పుడు చెప్తుంది, ఇదివరకు చెప్పిందంతా అవసరం లేదు. మీరు ఊహించి చెప్పగలరా? సూర్యచంద్రంలో ఉంది కదా విద్మహే ధీమహే ప్రచోదయా, కానీ సవిత గాయత్రిలో విద్మహే లేదు. ఇంకా ఏ గాయత్రికి విద్మహే ధీమహే ప్రచోదయా గ్యారంటీగా ఉంటుంది? సూర్యుడికి లేదు. సూర్యుడు అంటే సవిత, అందుకు ఆ తేడా అర్థం చేసి మనం సూర్యమంత్ర గాయత్రి అంటే ఉంటుంది, సవితకి లేదు. చెప్తారా ఎవరైనా ఎందుకు లేదు అక్కడ? విద్మహే అంటే అర్థం ఏంటో తెలుసా? విద్మహే అంటే తునో తెలుసుకొనుట. విద్మహే అంటే అర్థం కరెక్ట్ వర్డ్ కాదది, కానీ అసలు అర్థం అది. విద్మహే అంటే అర్థం ఏంటి? తెలుసుకొనుట. మిగతా వాళ్ళందరికీ తెలుసుకునేది ఉంది. సూర్యుడు గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాడు ఉన్నాడు రెడీగా, నువ్వు పట్టుకోవటం లేదు. కళ ఎంత గొప్పదో అర్థమైందా, గాయత్రి ఎంత గొప్పదో. అందుకే చిన్నపిల్లలు కూడా ఇచ్చేస్తారు గాయత్రి మంత్రం, 5 ఏళ్ల వయసులోనే ఇచ్చేస్తారు. కారణం అర్థమైందా ఎందుకు? ఎందుకంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ తెలుసు నీకు. సూర్యుడు గురించి తెలియని వాడు ఎవడైనా ఉంటాడా? చూడటం లేదని వేరే విషయం. ఎప్పుడు అర్థమైందా ఎందుకు విద్మహే లేదు అక్కడ? తత్ పవిత్రుడు వరేణ్యం, ఆ శ్రేష్టమైన సూర్యుడు ఉన్నాడు అక్కడ. సూర్యుడు కాదు సవిత, సవిత సవిత అని గుర్తుంచుకోండి. మన లబ్ధి అంతా అడ్డద్ద అయిపోతుంది. సవిత అంటే సూర్యుడు యొక్క ప్రాణశక్తి అని గుర్తుంచుకుంటే తేలిక మీకు. సవిత అనే మాట ఉద్దేశం ఏంటి అంటే భౌతిక శరీరం కాదు, సూర్యుడు కాదు, సూర్యుడు యొక్క ప్రాణశక్తి. అది కనిపించదు కానీ సూర్యుడు కనిపిస్తాడు కదా. అంటే సూర్యుడికి విద్మహే ఉంది, సవితకి తెలుసుకోవటం ఏం లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా అది వస్తుంది నీకు. ఓ విత్తనం డెవలప్ అవ్వాలన్నా సవితాయే. మనకే కాదు అందరికీ సవిత కావాలి, ప్రాణశక్తి కావాలి. చెట్టు కూడా ప్రాణం లేకపోతే చనిపోతుంది, జంతువులకి అంతే, మనిషికి అంతే. ఇప్పుడు మీకు అర్థమైందో సవిత అంటే ఎంత ముఖ్యమైనదో జీవించటానికి. కానీ మీరు దాని గురించి ఇది తెలుసుకోవాలి అనే ప్రయత్నం లేదు, అది అలాగా ప్రవహిస్తూ వస్తుంది మీ మీద. మీ మీదేనా? మీరున్నా లేకపోయినా చెట్ల మీద పడుతుంది, జంతువుల మీద పడుతుంది, పృథ్వీ గ్రహం మీద పడుతుంది. ఆ గాయత్రి శక్తి మనం నేర్చుకోవాలి. సులభం ఎందుకు? అది ప్రవహిస్తోంది కనుక. నువ్వు దాని గురించి ఏదో విశేషమైన శక్తి తీసుకుని ఆ శక్తి లాక్కోవాలి అనే భయం లేదు. ఇంకో దేవతా శక్తి కావాలంటే సాధన చేయాలి నువ్వు. కానీ సవితా శక్తి నువ్వు లాక్కోవటమే ఇంకంతకంటే ఏం లేదు. అందుకే ఇందాక ప్రాణాయామంలో కూడా ఏం చెప్పాను, వదలరా వదలరా అని వదులుతూ ఉంటే అది పొడుస్తూ వస్తుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, చేసుకుంటూ ఉంటే అదే మీకు అర్థమవుతుంది ఎందుకు అలా చెప్పబడిందో. అంటే ఎంత సులభమైనటువంటి జీవిత విధానం వల్ల నిరంతరము మనకి శక్తి రావటానికి చెప్పిన శక్తి ఉంచుకుంటే ఈ పనికి రాని శక్తులన్నీ మనం విని అడుక్కుంటున్నాం. ఎలక్ట్రిసిటీ ఎందుకు రా మనకి సవిత ఉంటే? సైంటిస్టులు అవస్థపడుతున్నారు, నేను అసలు అమెరికాలో చెప్పాను, మీరు తప్పు చేస్తున్నారా బాబు, నువ్వు సూర్యుడి యొక్క శక్తిని ఎలక్ట్రిసిటీగా మార్చాలి అని తయారు చేస్తున్నారు. అది అక్కర్లే నీ శరీరానికి, అది డైరెక్ట్ గానే ఉంది నీకు. ఇద్దరు ముగ్గురు సైంటిస్ట్లకు అర్థమైంది ఏదో చెప్తున్నాను, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ధ్యానం చేస్తున్నప్పుడు మీకు తెలిసే ఏం జరుగుతుందో, సెకండ్ వరల్డ్ వార్ లో ఒక యోగి, మామూలు యోగి, ఏరోప్లేన్ వాడు, మిలిటరీలో ఏరోప్లేన్, కానీ వాడికి యోగం తెలుసు. చెప్పింది అర్థమవుతున్న విషయం దేని గురించి చెప్తున్నాను, సెకండ్ వరల్డ్ వార్ లో ఒక ఏరోప్లేన్ పైలట్ వాడు ధ్యానం చేయటం వచ్చు, కానీ వాడు యుద్ధంలో పైలట్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, కానీ వాడికి ధ్యానం తెలుసు. వాడికి టోక్యోలో నిజంగా జరిగిన సంఘటన ఇది. వరల్డ్ జరుగుతున్నప్పుడు మీకు తెలుసు కదా, ఒకసారి బ్లాక్అవుట్ అంటారు. బ్లాక్అవుట్ అంటే మీకు తెలుసా, ఇప్పుడు ఇప్పుడు బ్లాక్అవుట్ కాదు, ఇప్పుడు బ్లాక్అవుట్ కరెంట్ లేక. యుద్ధంలో కరెంటు ఉండేది, కానీ ఫ్లైట్స్ వాళ్ళు వస్తారు కనుక మొత్తం దేశం మీద వాళ్ళు బాంబులు వేస్తారేమో అని లైట్లు ఆఫ్ అనేవారు. ఆఫ్ మార్థన్ టోక్యో నగరం అంతా చీకటిలో ఉంది. ఇక్కడికి పని అది ఏం లేదు, ఇంకైతే వాడు గదిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. వాడి పని వాడు చేసుకుంటున్నాడు. సడన్ గా మిలిటరీ వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. ఏంట్రా ఇంత లైట్ వస్తుంది ఈ గది నుంచి, బయట నుంచి చూస్తున్నారు. మిలిటరీ వాళ్ళు భయపడ్డారు, లైట్ ఎందుకు ఉంది అక్కడ, చీకటిగా ఉండాలి కదా అని చూస్తే ఏం లేదు, అక్కడ వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు. గదం ఫస్ట్ లైట్ గా ఉంది. దానికి కరెంట్ కావాలిగా, నేను ధ్యానం చేసుకుంటే చాలు లైట్ వెలుగుతుంది. అసలు ఈ దేవతలు వీళ్ళ ఫోటోలు చూస్తే ఆ ఫోటోలు వెనకాతల కాంతి కనిపిస్తుంది, చూసారా? ఆరో తెలుసు కదమ్మా, అందరి చుట్టూ కనిపిస్తుందా లైట్, అందరికీ అలా కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు కనుక, ప్లస్ వివేకానంద రామకృష్ణ పరమహంస వాళ్ళు, మీకు గుర్తుందో లేదో, రామకృష్ణ పరమహంస లైట్లో వాళ్ళు లైట్లోంచి ఆ సువర్ణ కాంతి బయటకు వస్తూ ఉంటే లోపలికి పో లోపలికి పో లోపలికి పో అన్న ఆ లైట్ బయటకు రాకూడదు, చాలా కష్టపడి ఆపుకోవాల్సి వచ్చిందండి. సరే మనము అలాగే చేస్తున్నాం మా రామకృష్ణ పరమహంస వాళ్ళు, అందుకే మనకి రావటం లేదండి. ఉంది దేని గురించి నేను చెప్తున్నాను, కాంతి అనేది ఈ ధ్యానంలో వచ్చేటటువంటి శక్తి కనుక ఉంటే ఎలక్ట్రిసిటీ ఎందుకురా? జ్ఞానేశ్వరి గురించి పేరు విన్నారా ఎవరైనా? సంత జ్ఞానేశ్వరి పేరు విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అతను ఒక యోగి, మహారాష్ట్రలో భగవద్గీత గురించి చెప్పిన ఒక వ్యక్తి, చాలా గొప్పవాడు. ఆ కాలంలో కొన్ని కారణాల వల్ల అగ్ని వాళ్ళ ఇంట్లో ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ కారణం ఉంది, అదంతా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. వాడి పిల్లలు రొట్లు చేయాలి, అప్పుడు అగ్ని ఇవ్వటంలే రొట్టి చేయాలి. ఏముందిరా అందులో, ఇలా నేను చూసిన పుస్తకం చూసుకుంటూ బోర్లో పడుకుని స్వాతి స్వాతియా ఏమన్నా మీరేం చూస్తారో అది అలా పట్టుకుని చూసుకుంటూ ఉంటాం కదా. వీక్లీరా అలాగే జ్ఞానదేవ్ ఇలా పడుకుని ఏదో చదువుకుంటున్నాడు పుస్తకం. నువ్వు వంట చేసుకోరా నా వీటి మీద, రొట్టెలన్నీ చేసుకున్న తర్వాత చెప్పు, అంతవరకు నేను చదువుకుంటూ ఉంటాను. రొట్టె చేసుకుంది వాడు, అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? నీ శరీరం నుంచి. లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ శరీరం నుంచి. ఇంకా దీనికి సిలిండర్కి ఏదైనా రాసి, బాబు మాకు రావటం లేదు, అగ్ని లేదు, సిలిండర్ తెచ్చుకోవాలా? అందరూ అలా చేయగలిగితే కష్టం అది, అది నేర్చుకోవటం లేదు. గురువు గారు అది నేర్చుకోమని చెప్తున్నారు. మిమ్మల్ని ఏదో వదిలేసి సన్యాసులు అయిపోండి, ఎక్కడికో పొండి అని కాదు, మీ ఇళ్లలోనే మీ గృహస్థల్లోనే ఇది నేర్చుకోండి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? సవిత నుంచి వస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అని మీరు అలా అనుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు సాధన చేయాలి ఇదంతా నేర్చుకోవటానికి? తొమ్మిది రోజులు చాలు. ఇదంతా నేను చెప్పాను, ఇదంతా నేను చెయ్యాలి అనుకుంటే తొమ్మిది రోజులు చాలు కదా, అంతకంటే ఎక్కువ టైం పడదు. కానీ బాడీ కరెక్ట్గా ఉండాలి. అదే నువ్వు ఎప్పుడు క్లీన్ చేసుకుంటావో నీ ఇష్టం, అది వేరే విషయం. కానీ మీరు ప్యూరిఫైగా మీ ఆసన ప్రాణాయామాలు ధ్యానాలతో మీ శరీరం కరెక్ట్గా ఉంచుకుంటే ఎన్ని రోజుల్లో నేర్చుకోగలరు మీరు? తొమ్మిదే తొమ్మిది రోజుల్లో చేసుకోవచ్చు. అందుకు గాయత్రి చేసుకోండియా, అందరికీ ఇచ్చిందా, ఎవడో అక్కడ పట్టుకుంటాడు. ఇంకోటి చెప్పారు పరమ పూజ్య గురుదేవులు, మిగతా వాళ్ళు చాలా గొప్ప గొప్ప భవిష్యవేత్తలు ఏం చెప్పారు అంటే, ఇవాళ జీవించిన వాళ్లలో పది మందిలో ఆరుగురు ఆల్రెడీ ఆ సాధిలో ఉన్నవాళ్లే. నేను చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, అర్థమైందో ఏం చెప్పానో తెలిసి ఇక్కడ మనం కూర్చున్నాం కదా. ఒక ఎవరినైనా పది మంది నుంచి చేసి కరెక్ట్గా పది మంది ఎవరైనా సరే లేచి నుంచి లేవకండి, చెప్తున్నా, పది మంది కనుక లెక్క పెట్టి నుంచుంటే అందులో ఆరుగురికి ఈ స్థితి ఇదివరకు జన్మలోనే రెడీగా ఉన్నారు. మరి మిగతా నలుగురు నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఆరుగురికి వచ్చింది, మిగతా నలుగురికి చెప్తే రాదు. అందుకని అందరికీ గాయత్రి చెప్పండి అన్నారు. అందుకు ఆయన చెప్పింది సైన్స్ అది, అక్కడ ఆయన ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పడండి. కానీ నేర్చుకుంటే, నువ్వు నేర్చుకుంటే, నేర్చుకోకపోతే ఏం లేదు, కండిషన్ గ్యారంటీ ఉంది. ఇప్పుడు కృష్ణుడు నేను చేస్తాను నువ్వు చెయ్యన్నాడు. అర్జునుడికి ఏం చెప్పాడు కృష్ణుడు? నువ్వు చెయ్యి, మిగతా నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణుడు. అవునా కదా, చేశాడా లేదా? ఇప్పుడు గురుగారు ఏమంటున్నారు, మీరందరూ చేసుకోవచ్చు గాయత్రి, నేను ఇస్తా శక్తి. కానీ ఇంకో మాట కూడా చెప్పాను, అందులో ఆరుగురికి నేనేం ఇవ్వక్కర్లేదు, నేను ఇవ్వక్కర్లే, నీకు ఇచ్చేసాం ఆల్రెడీ ఇదివరకు జన్మలో. మీ ఆరుగురు కలిసి ఎంతమందికి చెప్పాలి? నలుగురికి. దానికి ఇదంతా మనం సెంటనరీ ముందు దీన్ని ఆంధ్రప్రదేశ్లో అందరికీ చెప్పేద్దాం. ఇంకా ఎవరు ఏం చేస్తారు? మనం ఏం చేయలేం. కానీ వాడు చేసుకోవచ్చా చేసుకోకూడదా? గురువు ఏం చెప్తున్నాడు? చేసుకో. మరి గురువు చెప్పాడు చేసుకో అంటే నువ్వు చేసుకోకపోతే తప్పు ఎవరిది? ఇంకోటెవడు చెప్పాడండి? నేను చాలాసార్లు జీవితంలో చూశాను, నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక చాలా గొప్ప క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి కొంతమంది వెళ్ళారు. చెప్పిన అర్థమైనా విషయం మారాను, ఇంకో విషయం చెప్తున్నాను, నిజంగా జరిగిన సంఘటన. ఒక క్యాన్సర్ దగ్గరికి వెళ్ళాడు ఒకడు, చాలా పెద్ద క్యాన్సర్ డాక్టర్, చాలా మంది వెళ్తూ ఉంటారు, చాలా మంది, చాలా గొప్పవాడు. పేరు ఎందుకు చెప్పాను అంటే దానివల్ల వాడు నాతో అన్నాడు, మీరు చెప్పకండి రామకృష్ణ, దీంతో నాకు పెద్ద ఇంకో పేరు వచ్చేస్తుంది, ఇప్పుడున్న పేషెంట్ చాలు రా నాకు, ఇంకా వచ్చే నేనేం చేస్తాను. అందువల్ల చెప్పాడు, చెప్పలేదు, వాడి పేరు చెప్పొద్దన్నాడు, నేను చెప్పను ఎక్కడో కూడా. కానీ నిజంగానే ఉంది, ఆంధ్రప్రదేశ్ వరకు నేను చెప్తాను అన్నాడు. చాలా గొప్ప క్యాన్సర్, నిజమైన డాక్టర్, ఎంఎస్ఎండి రెండు ఉన్నాయి వాడికి, అలాంటి డాక్టర్, క్యాన్సర్ డాక్టర్. సరే, ఒకడు ఎక్కడి నుంచి పల్లెటూరు నుంచి వచ్చాడు క్యాన్సర్ వాడు, వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గరికి లైన్లో ఉంటారు మనుషులు, ఇంతటి ఇవాళ ఎవడైనా వాడు లైన్ నెంబర్ తీసుకుంటే 5 రోజులు 6 రోజుల తర్వాత లైన్లో ఇస్తే ఛాన్స్ దొరుకుతుంది. సరే, వెళ్ళాడు వాడి దగ్గరికి కష్టపడి, టెస్ట్ చేశాడు డాక్టర్ అన్ని ఫోటోలు అవంతా తీయించి చూపించాక, బాబు నీకు క్యాన్సర్ లేదు, నువ్వేం భయపడకు, నువ్వు నా దగ్గరికి రావక్కర్లే,
మీకు క్యాన్సర్ లేదు అన్నది డాక్టర్ చెప్పాడు. నేను అక్కడ బయట ఉన్నాను, ఇంకొక పని వెళ్ళాలి. వీడు బయటకు వచ్చాడు, వాళ్ళ ఆటో వాడు కూడా వాళ్ళని తీసుకుని వచ్చాడు. ఏంటండి డాక్టర్ ఏం చెప్పాడు అన్నాడు. ఆటో వాడిని అడిగాడు, వచ్చారు కదండి మీరు ఇంత అవస్థపడ్డారు, ఉందా డాక్టర్ చెప్పాడు మాకు క్యాన్సర్ లేదని హాయిగా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నాడు. అదే వీడు మంచి డాక్టర్ కాదండి, నాకు తెలుసుగా ఆటో అంటున్నాడు. వీడు మంచివాడు కాదండి, మీకు క్యాన్సర్ లేదంటాడు ఆవిడ, నాకు తెలుసు కదా ఇంకా మంచి క్యాన్సర్ దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి తీసుకోలేడు. ఇంకో గురువుల గురించి గాయత్రి గురించి మీరు అడుగుతున్న ఇడియట్స్ అలాంటి వాళ్ళు అని చెప్తున్నాను. నాకు తెలియదు నేను ఏం చెప్పానో మీరు తెలుసుకోండి. ఆటోని అడుగుతారా ఎక్స్పర్ట్ని అడుగుతారా మీ ఇష్టం రా. గురువు గారు ఏం చెప్తున్నారు చేసుకోండి రా అన్నాడు. మాని ఆటోని అడుగుతావా మీ ఇష్టం రా, మీరు ఆటో లెవెల్లో ఉంటే ఆటోనే అడగండి, నాకేం తెలుసు ఎవరిని మీరేం అడుగుతారు. ఫ్యాక్ట్ అది, గురువు అంత మాట చెప్పాక 12,000 కోట్ల గాయత్రి మంత్ర సాధన ఈ జన్మలో చేశాడు ఆయన. 1-2 మంత్రాలు మీరు చేసుకొని చూద్దాం, అంత సాధన చేసి అవంతా మన చేతికి ఇవ్వటానికి రెడీగా చేసి నేను ఇస్తాను అని చెప్తూ ఉంటే ఎక్స్పర్ట్ ఆడవాళ్ళు చేయొచ్చా వాళ్ళు చేయొచ్చా? అయ్యా అందరూ చేయొచ్చు. ఇంకోటి కూడా గురువు గారు చెప్పారు, ఈనాడు ఉన్న 10 మందిలో 6 గురికి సమాధి స్థితి ఇదివరకు జన్మల నుంచి సెట్ అది అందరికీ 10లో 6 గురు. ఈ 6 గురు కలిగిన మిగతా 4 గురికి చెప్పొచ్చా చెప్పకూడదా? ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, మీరు కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే 9 రోజుల్లో మీరు మళ్ళీ గుర్తు చేసేసుకోవచ్చు. 9 రోజులు ఆ మాట చెప్పింది ఆయన. 9 రోజులు క్యాన్సర్స్ కూడా చెప్పడం మొదలు చేశాడు ఆయన. ఇప్పుడు మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు అది, కానీ క్లారిఫై అది చేయడానికి మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకుంటే చాలు, అక్కడ నేర్చుకొచ్చేస్తే సమాధి స్థితి వచ్చేస్తుంది. కానీ మళ్ళా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మట్టి అది నెత్తిని చేసుకుంటే ఏం చేయగలంగా? దానికి అవడం ఏం చేయలేడు, ఏ గురువు ఏం చేయలేడు. అర్థమైందమ్మా? అటువంటి గురువు గురించి గాయత్రి మంత్రం గురించి చెప్తున్నాను నేను. ఇంకా ధ్యానం గురించి చెప్పటమే, మీరు ఎక్స్పర్ట్ అయిపోయారు. ఆ ధ్యానం గాయత్రి గురించి చేసుకోండి అని చెప్పడానికి ఇదంతా చెప్పాను. చేసుకోండి గాయత్రిని, కరెక్ట్గా ఉపయోగించుకోండి. ఇంకా టెక్నిక్ వచ్చేసింది, ఇంకా ఎంత జపాలు చేయాలి రోజు అని నన్ను అడుగుతూ ఉంటా. చేయక్కర్లే, ఏమి చేయాలి ఎందుకు? ఒక డాక్టర్ ఎండీ డిక్టర్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, అంటే 5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివాడు, ఇంకో 2 సంవత్సరాలు ఎంతో ఎండీ చేస్తాడు, అంటే మొత్తం 5 ఏళ్ళు చేశాడు. చేసుకుని డాక్టర్ ఎండీ అయ్యాక బయటకు వచ్చాడు. వచ్చాక మందులు ఇవ్వాల డాక్టర్కి, లేకపోతే మళ్ళీ పుస్తకాలు చదువుతాడా? మాకు అర్థం అవుతాం లేదు, మీరు చెప్పాలి ఏం చేయాలి, ఏం చేయాలి వాడు? లేదా మనకు చదువుతాడా పుస్తకాలు తీసి? హోమియోపతి వాళ్ళ పనిచేస్తారా పుస్తకాలు చదువు? అందుకే వాళ్ళ దగ్గరికి ఎవడో వెళ్ళాడు. హోమియోపతి వాళ్ళ దగ్గరికి ఎందుకు అంత ఇది రావటం లేదు అంటే తప్పు అదే వాళ్ళది, తప్పు వాళ్ళది, చదువుకోవటం లేవాడు. నేను హోమియోపతి నేర్చుకున్నాను, 1.5 గంటలు పొద్దున్న వాడు పోస్ట్ మ్యాన్లో పనిచేస్తూ ఉండేవాడు, మంచిది పొద్దున్న 7:30 నుంచి ఇంకో 1.5 గంటలు అంటే 9 గంటల వరకు హోమియోపతి మందు ఇచ్చేవాడు. వాడి దగ్గర నేర్చుకున్నా హోమియోపతి. తెలుసా ఎంతమంది వచ్చేవాళ్ళు? 200 మంది హోమియోపతి మందు. వాడు హోమియోపతిని చూసి బిఏ చదివి పోస్ట్ మ్యాన్ చేసేవాడు. వాడు వాడు చేస్తున్న ఈ హోమియోపతితో అంతమందిని తయారు చేశాడు కనుక యూనివర్సిటీ వాళ్ళు వాడికి డాక్టర్షిప్ ఇచ్చారు, పిహెచ్డీ ఇచ్చారు వాడికి, వాడి జ్ఞానానికి. కరెక్టే, ఇదంతా ఎందుకు చెప్తుందంటా హోమియోపతి నేర్చుకుని చెప్తున్నానా, దాని గురించి చెప్తాను కదా. హోమియోపతి నేర్చుకోవాలమ్మా మీరు, అదే చెప్పాను నేను, జరుగుతుంది చెప్పానుగా. మళ్ళీ పిచ్చేవాళ్ళు గాయత్రి మంత్ర సాధన చేస్తూ కూర్చోవద్దు అని చెప్పడానికి చెప్తున్నాను రా, ఇది మీకు అర్థం కాలే. నేను మళ్ళీ మీకు అర్థం లేదో మనం గుర్తు చేస్తున్నాను. ఇంకేం చేయాలి మీరు? బుద్ధి ఇతరులకి చెప్పండి. బుద్ధి కరెక్ట్ గా ఉన్నప్పుడు చాలా పనులు కొన్ని సంవత్సరాలు పడుతుంది పనిచేయటానికి. మీ పిల్లవాడిని 1వ క్లాసులో పెడతారు మీరు, ఇంజనీరింగ్ చదువుకోవాలి వాడు అని నిర్ణయం తీసుకున్నారు. వాడి బట్టలు, తిండి, పుస్తకాలు, ఫీజులు అవంతా మీరు ఇస్తారా ఇవ్వరా? దానికి చాలాసార్లు మీరేం చేస్తారు? దాన్ని పొలం ఆప చెప్పింది అర్థమైందా? ఓ డాక్టర్ అది చేయాలంటే ఏం చేయాల్సి వస్తారు? డబ్బు సరిగ్గిపోతే ఏం చేస్తారు? ఓ పొలం ఆ మాట అన్నాడా? అమ్మో అన్నాడా? అమ్మా ఇంకా అస్తస్థాయి కలుపుకోండి. ఇంకా అర్థం ఏం చెప్తున్నాను? అమ్మేస్తారు అమ్మాయ్యా అనకూడదు అన్నమాట, కానీ అనాలి కదా. పోనీలే అమ్మే, కానీ ఇది 20 ఏళ్ళ బట్టి వాడికి ఆ చదువు డబ్బులు అవంతా ఎందుకు ఇస్తున్నారా? తర్వాత బుద్ధి అంటే ఏంటో అర్థమైందా? కష్టపడండి ఇప్పుడు బుద్ధి పనిచేయటానికి. ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మీరు కరెక్ట్గా చేస్తే పరం పూజ గురుదేవులు ఏం చెప్పారో తెలుసా మీకు? రాజసింహాసనాలు ఇస్తాను చేస్తే. అర్జునుడికి అదే చెప్పాడు, అడుక్కుంటాను, నేను అడుక్కోవటానికి కాదు ఈ రక్తం ఎందుకు అన్నాడు. అడుక్కో లేదు, అడుక్కోను అంటే యుద్ధం చేయి. యుద్ధం చేసాక తర్వాత ఏమొస్తుంది? రాజసింహాసనం వస్తుంది. కానీ నీకు తెలుసా అర్జునుడు వల్ల నేను రాలే, కృష్ణుడు కిందనున్నాడు రథుడుగా, పైన ఎవడున్నాడు? హనుమంతుడు ఉన్నాడు. లేకపోతే ఏం చేస్తారా వాడు? అంతేత మనం ఏమైనా చెయ్యాలా? కానీ నేను పెద్ద నేను ఏదో చెప్తూ ఉండండి అందరికీ, ఓ గాయత్రి అని నేను చెప్పాలి కదా, చెయ్యాలి కదా. నువ్వు చెయ్యవు. ఇందరు బలరాముడు ఉద్ధవుడు ఏంట్రా వీళ్ళందరూ కొట్టుకుని చూస్తున్నారు? అందరూ అన్నదమ్ములే దగ్గర కొట్టుకున్నది, అది నచ్చలేదు బలరాముడికి. వాడు తీర్థయాత్రలకు పోయాడు, వాడు తిరిగి వచ్చేసే లోపలికి అంతా అయిపోయింది. 18 రోజుల్లో వచ్చాక ఏదో చేయబోయాడు మధ్యలో. దుర్యోధను భీముడు కొడుతున్నాడు కదా తొడ మీద, మీకు కత్తి తెలుసా మహాభారతాలు? ఎవరు అంటలే, చదవలేము. అందరికీ తెలుసా? నాకు తెలుసు. నేను ఎత్తమని ఎత్తమని నాకు తెలుసు అని చెప్తున్నా, మీకు తెలుసా? అప్పుడు వచ్చేవాడు ఏం చెప్పాడు? ఏంట్రా అదే పని చేస్తున్నావు, తప్పు కదా గదాల్లో మళ్ళీ తొడల్లో కొడతాడా అంటే, ఒరే నీకు తెలుసా ప్రతిజ్ఞ ఉందని? వాడి తొడలు చంపుతాను అని చెప్పాడా లేదా? అదే చేస్తున్నాడు వాడు. నీకు పూర్వకాలంలో తెలుసు కదమ్మా, ఒక ప్రతిజ్ఞ ఏదైనా చేస్తే వాళ్ళు పూర్తి చేశారు, అది కరెక్టే ఆ కాలంలో. ఎవడేం చెప్పుకుంటే వాడి ఇష్టం వాడిది, అందుకు కొట్టాడు వాడు. నియమానికి విరుద్ధంగా చెప్పలే వాడు. వాడి భార్యనే నువ్వు అన్నాడు, అది భర్త కోపం రాదా? అది ఏమన్నాడు ఇప్పుడు? అంతంగా నీ తోడని అన్నాడు. తప్పన్నాడా వాడు? అదే చేశాడురా నువ్వు. ఇప్పుడు పెద్ద ఏదో పెద్ద వచ్చి అలా చేస్తుంటావా నువ్వు? తప్పు కదా, తీర్థయాత్రలు చేస్తూ కూర్చో. వాడు చేస్తోంది కరెక్ట్. బలరాముని తిట్టాడు కృష్ణుడు. రేపు మనం కూడా ఈ పనులు చేయకపోతే మనవాడు బలరాముడు ఎవడు రాడు మనకి. మన మనస్సే చెప్తుంది, ఏంట్రా ఆ టైం అప్పుడు చేయలేదు మేము, చేయవలసిన పని చేయకుండా ఏదేదో చేశాము అనుకుంటాం మనం. ఇంకనుకుని ఏం చేస్తారా? అయిపోయింది, ఆ టైం అయిపోబోతోంది, చివరికి వచ్చేసాం. ఇంకా మీ ఇష్టంగా చేయగలిగింది మేం కాదు, ఎవరు ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఈ పని చేయాలా వద్దా. ఇంతకీ ఏం చేయాలి? మొట్టమొదటి సూర్యశక్తిని ప్రపంచం అందరికీ తెలియాలి. సూర్యశక్తి తప్పు ఏదైనా చెప్తున్నావా? ఇంటి వాళ్ళకి చేయకూడదు ఏదో చెప్తున్నావా? సైంటిస్ట్లు కూడా ఒప్పుకుంటున్నారు, సూర్యశక్తి లేకుండా ఇంకా ప్రపంచానికి శక్తి ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, పెట్రోల్ ఉండదు, ఆయిల్స్ ఉండవు, ఏమీ ఉండవమ్మా. అది మీకు అర్థమైందా లేదా? సైంటిస్ట్ చెప్తున్న మాట ఇది. ఇవాళ కాకపోతే ఓ 10 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత ఇంకో 100 ఏళ్లలో అన్ని పోతాయి. కానీ సూర్యుడి దగ్గర అద్భుతమైన శక్తి ఉంది. ద్రౌపది ఒక ఉంది కదా, ఆవిడ సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది అక్షయపాత్ర. ఎంతమందికి పెట్టిందిరా ఆవిడ? ఆవిడ తిన్నంత వరకు ఎంతమందికైనా పెట్టచ్చు. మరి మీరెందుకు చేయలేదు అంటే ఏంటో అది, ఆవిడ ఎక్కడికైనా శక్తి ఉంది, మీరు చేసుకుంటే మీకు రాదా? మీకుంది ఆల్రెడీ, 10లో 6 గురికి ఆల్రెడీ ఆ శక్తి ఉంది. మీకు ఉపయోగించుకోవటం లేదు, మర్చిపోయాం గుర్తు చేసుకోవటమే. చేసుకోండి, ఎప్పుడు వస్తుంది ఏదైనా పని? చేస్తూ ఉంటే వస్తుంది. చెప్పండి అందరికీ గాయత్రి, మీకు గుర్తు వస్తుంది, మీరెందుకు చేస్తూ కూర్చోటం? వేల మంది లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎంతమంది వచ్చారా మన దగ్గరికి? అంటే మీకు డౌట్? మీకు ఆల్రెడీ గాయత్రి వచ్చునని, లేకపోతే మీకు గురువు గారు చెప్తున్నట్టు మళ్ళా మనం సాధన చేయాలా? చేయాలరా మీరు? మీరు చెప్తే అసలు గురువు గారి మీద ఇంకా నమ్మకమే లేదు. ఇంకా నమ్మకం ఉంటే ఇంకేం చేయాలి మీరు? ఆ గాయత్రిని అందరికీ చెప్పండి, మీకు ఆ శక్తి ఉంది చెప్పటానికి. అది చాలా అవసరం ఇప్పుడు, లేకపోతే ఇంకా తినటానికి దానికి ఇంకేం ఉండదు మన దగ్గర. అదే ఆ తారీఖులో ఉండేది 2012 ఆ పరిస్థితి అవ్వచ్చు. కానీ మనం ఉన్నాం కదా, మనం అందరికీ చెప్తూ ఉంటే మొబైల్ ద్వారా, వెబ్ ద్వారా, ఇదివరకు అయితే చెప్పుకోవటానికి ఎంత కష్టంగా మనం. ఇప్పుడేముంది, ఒక్క మాట మీరు మొబైల్లో చెప్పలేరా? మొబైల్స్ అందరి దగ్గరే ఉందా లేదా? మొబైల్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి. నిజంగా మీ దగ్గర మొబైల్ లేదు అన్న వాళ్ళు, మొబైల్ లేని వాళ్లే చేతులు కాస్త గట్టిగా ఇచ్చండి అంతే. మిగతా వాళ్ళందరి దగ్గర మొబైల్ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళి చెప్పాలి మీరు? మీ స్నేహితులు వాళ్ళకేదా మీరు మాట్లాడేది? చేస్తున్నప్పుడు ఒక్కసారి అయ్యా మా గురువు గారు చెప్పారు గాయత్రి చేసుకోమన్నారు అని ఒక మాట చెప్పొచ్చు కదా ప్రతిరోజు. ఒక్క మాట చెప్పలేరా మీరు? ఒక్క మాట మళ్ళీ మీతో కబుర్లు చెప్పుకోండి. కానీ ఎవడైనా ఫోన్ చేయగానే మొట్టమొదట ఆ మాట చెప్పుకోండి, ఏమని? 21వ శతాబ్ది అంటే వాడు జవాబిస్తాడు ఏమని? విచార క్రాంతి అభియాన్ వెళ్ళాలి, దాంతో మాట్లాడుకోండి. ఇంకా మీతో ఓకే, ఒక్క మాట చేసుకుంటే ప్రతిరోజు మొబైల్ ఉన్న వాళ్ళకి నాకు గ్యారంటీగా 20 సార్లు మాట్లాడతారు అనుకుంటా. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మొబైల్ 10 సార్లు రోజుకి 10 సార్లు మొబైల్ వాడతారు. అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నవాళ్ళు కండి, నేను చెప్తున్నది అర్థమైంది నమ్మకేనా? కనీసం 10 సార్లు మీరు మాట్లాడతారు. మాట్లాడినప్పుడల్లా మీరేం చెప్పాలి? ఎత్తుతారు, ఏదో మొబైల్ ఉంటుంది నొక్కుతారు. మీ వాళ్ళే కదా 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ అని నువ్వు అంటావు, అంటే ఫోన్ ఎత్తేవన్నమాట అర్థం. ఆవిడేం చెప్తుంది? విచార క్రాంతి అభియాన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వాళ్ళకి తెలియకపోతే ఒకసారి చెప్పండి, ఎప్పుడైనా నేను చెప్తే నువ్వు ఈ మాట అనండి. అంటే ఈ మాట, ఈ 2 మాటలు మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్తుందా వెళ్ళదా? రోజుకి ఎన్నిసార్లు వెళ్తుందిరా? గ్యారంటీగా 10 సార్లు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది చేయడానికి కూడా మీకు చేయలేకపోతే ఏం చేయగలంతా? ఇదేం యుద్ధం చేయాలా? మహాభారత యుద్ధం అవుతే యుద్ధాలు చేశారు, కనుక ఇక్కడ యుద్ధాలు ఏం లేవు. బుర్ర మారాలి, విచార క్రాంతి, ఆలోచనలు కరెక్ట్ లైన్లోకి వెళ్ళాలి. గురువు గారి గురించి చెప్తూ ఉంటే అదే కరెక్ట్ అవుతుంది. చెప్పగా 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 రోజుకి 10 సార్లు 15 సార్లు మీరు చెప్తూ ఉంటే అదొక పెద్ద సింపుల్ సాధన కదా. చాలా కష్టమా? అసంభవమా?
మరి చేస్తారా చేస్తారా ఎవరు గట్టిగా అంటే అది గుర్తుంచుకోండి అమ్మా. అది సింపుల్ అయిందట్ల. బుద్ధి మార్చడానికి ఏం కష్టపడక్కర్లే, ఒకసారి చెప్తే చాలు. తెలీదు దాని గురించి ఎవరికి పెద్ద గోళ, అది అది చెప్తే చాలు. ఆలోచనలు కరెక్ట్ అయితే చాలు. పరమ పూజ్య గురుదేవులు అదొక్కటే చెప్తున్నారు, ఇంకేం అడగటం లేదు. నేను గ్యారంటీ ఇస్తున్నారు, ఈ బుద్ధి మీలో 10 మందిలో అరుకు ఉందే. మీకు అందరికీ తెలియదులే ఏది కరెక్ట్ ఏది తప్పు. లేకపోతే ఎక్కడ ఎందుకు కూర్చున్నారా, అక్కడెక్కడ ఉండేట. మరి ఉన్నాకేం చేయాలి, ముందు మీరు గాయత్రి రోజు చేసుకోవాలి. ఎన్నిసార్లు చేసుకోమని చెప్పాను, రోజుకి 10 సార్లు గాయత్రి చేస్తే చాలు. నన్ను ఎవరో ధ్యానం గురించి దాని గురించి అడుగుతారమ్మా, నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు ధ్యానం చేయాలి. పని చేయాలా అంటే ధ్యానం చేయాలంటే ధ్యానం చేస్తే ఇంట్లో కూర్చో కూర్చో నాకేం. ఇప్పుడున్న మానసిక పరిస్థితిలో నేను ఇదంతా మీతో మాట్లాడటానికి వచ్చాను కదా. చాలాసార్లు నేను కరెక్ట్గా చెప్పలేను, నా భాష కరెక్ట్గా పనిచేయటం లేదు అని చెప్తున్నానా లేదా? అయినా నీతో మాట్లాడగలుగుతున్నా. డాక్టర్లు ఏమన్నారు, ఇంకో 4 నెలల వరకు అసలు మీరు మాట్లాడొద్దన్నా. నేనేం మాట్లాడటం లేదన్నా, నేనేం మాట్లాడుతున్నానా, నేనేం మాట్లాడటం. మా తమ్ముడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు ఇక్కడికి రాకపోయే ముందే, ఇప్పుడే ఎలా ఉన్నావురా అని. పడుకుని ఉన్నానండి, అప్పుడు పడుకుని ఉన్నాను, అబద్ధం ఏం చెప్పలే. లేదు నువ్వు చెప్తున్నావు నాకు అన్నీ తెలుస్తున్నాయన్నా. సరే నేను చెప్తున్నాను కదా, నేను చెప్పింది మనుషులకి అర్థం అవుతుందా ఉంటే అర్థం అవుతుంది. ఓకే సరే, అర్థం అవ్వకపోతే వాళ్ళకేం చేస్తాను నన్ను. నేనేం చెప్పకపోయి ఏదేదో చెప్పేస్తూ ఉండి అర్థం చేయకపోతే వింటారా మీరు. కానీ నాలాంటి వాడు సగం బ్రెయిన్ పనుకుందా నేను ఈ మాటలు చెప్తూ ఉంటే ఎందుకని ఈ కాలంలో చెప్పాలి. కానీ బయట వాళ్ళకి చెప్పకండి, ఓ రహస్యం చెప్తాను. మా స్వార్థమైంది అలా చెప్పేస్తా. హలో, మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఖచ్చితంగా స్వార్థమే చెప్పబోతున్నానయ్యా. చెప్పేస్తే మరి మీరు అందరికీ చెప్పరు కదా, కానీ మీరు అలాంటి స్వార్థం వస్తే చెప్పకండి ఎవరికి. ఇంకా స్వార్థం వస్తుంది. స్వార్థం ఏంటంటే ఈ పని ఎవడు ఏ కొంచెం చేసినా వాడికి రాజసింహాసనాలు వస్తాయి. మీకోసం ఏం రాలేదురా ఈ దీనికోసం, నాకు ఆ రాజసింహాసనం కావాలి. గురువు గారు ఇచ్చే రాజసింహాసనం కావాలి. అంచేత ఇదంతా లెక్చర్స్ అవి దేనికోసం చెప్తున్నానురా స్వామీజీ, నేను స్వార్థం కోసం చెప్తున్నా. రాజసింహాసనం కావాలి. ఏ రాజసింహాసనం? ఆ మహాభారతం. మహాభారత యుద్ధం అంటారు, ఎందుకు చదువుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మహాభారతంలో యుద్ధం మాట ఎందుకు వచ్చింది? భారతం వద్దు, మాకేం కావాలి, మహాభారతం కావాలి. ఒక చిన్న భారతదేశం ఉంది మనకి, వద్దు మొత్తం పృథ్వీ ఏమైపోవాలి, మహాభారతం అయిపోవాలి. అది కాదు, ఆ భారతం అంటే అది. అంటే భారతం అంటే ఏంటో మనకి తెలియదు. రత అంటే చాలా ఇష్టము, చాలా ఇష్టమైనది అని అర్థం. రత అంటే భా అంటే వెలుగు, వెలుగు అయ్యేటటువంటి ఇష్టం కావాలి. అది కూడా ఎలాంటి చిన్నది కాదు, గొప్ప. మహా అనే మాటకి సంస్కృతం మాట్లాడి తెలుగులో గొప్ప అని అర్థం. అయితే ఏం కావాలి మనకి? గొప్ప భారతం కావాలి. దానికోసం ఇదంతా హాయిగా వచ్చి చెప్పేస్తుందంట. మీకోసం కాదు, దేనికోసం చేయాలి? నా రాజసింహాసనం ఏదో ఒకటి వస్తుంది. మరి మీకు వస్తుందా రాదా? అందరికీ వస్తుంది, ఎందుకు రాదు? అంతే కదా పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నారు. నేను చూసుకుంటున్నానురా మీతో, కృష్ణుడు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు మనకి చెప్తున్నాడు చేసేవాళ్ళకి. మీరు ఎందుకు భయపడుతున్నారు? కానీ దేని గురించి మనం మాట్లాడుతున్నాం? వెలుగు గురించి మాట్లాడుతున్నాం. భారతము గొప్ప వెలుగు అంటే అర్థమైందా? ఇందాక కూడా నేను చెప్పాను కదా, సెకండ్ వరల్డ్ వైర్లో వాడెవడో ధ్యానం చేస్తూ ఉంటే ఏంటి బయటకు వినిపిస్తుంది? వెలుగు వస్తుంది. అందరి చుట్టూ మీకు వస్తుంది, అంతా వస్తుంది. నేను ఆ సింహాసనం గురించి చెప్తున్నాను. ఈ సింహాసనం ఏం చేసుకుంటానురా, తెచ్చుకున్నా ఏమవుతుంది, ఇంకోడవలో కొడతాడు. కానీ ఆ భాగం వెలుగు ఉందే, దాన్ని ఎవడని తీసుకోగలట, ఏం చేయగలడు వాడు. కావాలంటే ఆ వెలుగును ఉపయోగించుకోగలడు, చేసుకోమను. ఆ ట్యూబ్ లైట్ లైట్ ఇస్తోంది, మనకి ఇస్తోంది, మనం బయటికి వెళ్ళిపోయాం అనుకో, అలాగే ఉంటుంది. ఇంకోడేదో చదువుకుంటాడు, అది కనిపిస్తుంది. పడుకోవచ్చా, లైట్ దేనికైనా వస్తుంది. ఇందువల్ల ఏం చెప్తున్నారు, వద్దురా, మంచిదానికి ఉపయోగిద్దాం, మంచిదానికి ఉపయోగిద్దాం. కానీ మరి మనం ఇదంతా చెయ్యాలి, చేస్తాము. మొబైల్ అర్థమైపోయింది కదా, మీరేమని చెప్తారో గట్టిగా చెప్పండి, గట్టిగా. అంతేనా, మిగతా వాళ్ళకి ఒక్కం లేదేమో. దానికి జవాబు ఏమొస్తుంది, మీకు అందరికీ అర్థమైందా, ఇందాక చెప్పారు చేస్తామని, చేశారు. ఇదంతా మనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఇలాంటి క్లాసులు పెట్టుకోవాలి, ఆసన ప్రాణాయామాలు దాని గురించి చెప్పాలి, తీసుకువెళ్ళాలి గురువు గారి గురించి. మరి ఇదంతా మనం చేసుకుంటూ ఉంటే గురువు గారు ఏం చెప్తారు, అక్కడ కింద రాసింది చూసుకోండి, ఏమని చెప్పాడు, మనమందరము ఒకమూటే, మనమందరము అని ఎవరి గురించి చెప్తున్నారో, ఆ పని చేసేవాళ్ళు, చేసుకున్న వాళ్ళు ఇంట కూర్చొని మేము ధ్యానం చేస్తామండి, ఇంకా బాగుంటుందా మా ధ్యానం. అబ్బబ్బబ్బబ్బా, ఏ రంగులు వచ్చేస్తున్నాయి, దేవుడి తెలియాలి ఆ రంగులు ఏం చేస్తాయి,